ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
రైతు సోదరులకు మా నమస్కారాలు. చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఒక మంచి అంశంతో మీ ముందుకు వచ్చేసాం. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ కళాశాల విద్యార్థులు,
ఈ వారం అంశం ద్రవరూప జీవన ఎరువులు మరియు వాటిని వాడే విధానంలో మెలకువల గురించి తెలుసుకుందాం. ఇందులో భాగంగా అంజమ్మ, కాంతమ్మ మరియు శాంతమ్మ అనే ముగ్గురు మహిళా రైతుల మధ్య సంభాషణ వారి మాటల్లోనే మనం విందాం. ఇందులో అంజమ్మగా ఎల్ సుష్మిత, కాంతమ్మగా పి నమ్రత, శాంతమ్మగా కె నవ్య సంభాషిస్తున్నారు.
ఏందే కాంతమ్మ తల పట్టుకుని దిగులుగా కూర్చున్నావు?
ఏం చేయాలి మరి, నా పరిస్థితి ఇలా తయారయ్యింది.
ఏందే గట్లా అంటున్నావు?
ఏం చెప్పాలి అంజమ్మ, నా బాధ.
నా బాధ అంటున్నావు గాని నీ బాధ అయితే చెప్తలేవు కాంతమ్మ.
నీకు తెలుసు కదనే కాంత, సూరయ్య అన్న వాళ్ళ పొలం కౌలుకు చేస్తున్నా.
ఆ అవునే తెలుసు.
ఎరువులు ఎన్ని వేసినా మొక్క పెరగడం లేదు, ఏమీ లేదు.
అవునా కాంతమ్మ?
అవునే, సార్లకు చూపెట్టినా పొలంలో భాస్వరం లోపం ఉంది అని అన్నారే, అందుకే డిఏపి 2 బ్యాగులు వేసిన.
పోయిందానే మరి లోపం?
ఏం పోయింది, నీళ్లలో వేసిన మంది అట్లనే ఉంది, జేబు మాత్రం ఖాళీ అయింది.
అది కాదే కాంతమ్మ, సేంద్రియ ఎరువులలో భాగంగా జీవన ఎరువులు కూడా వాడాలంట, మేం కూడా వాడుతున్నాం. మనం పొలంలో వేసే ఎరువులు తొందరగా కరగవు, అందుకే మనం జీవన ఎరువులు వేసుకుంటే మనం వేసిన ఎరువులను కరిగించి మొక్కకి పోషకాలను అందిస్తాయటనే, అందుకే మేం కూడా వాడుతున్నాం.
అవునానే అంజమ్మ, మరి పంట మంచిగొస్తుందా, దిగుబడి ఎట్లొస్తుంది?
ఏం రావడమో ఏమో మాకు అర్థం అవడం లేదు. జీవన ఎరువులు మాత్రం వెయ్యనైతే వేసినాం, కానీ కళ్లకు మాత్రం ఫలితం కనిపిస్తలేదు. అగో శాంతమ్మ టిప్పు టాపు రెడీ అయ్యి ఏటో పోయొస్తుంది.
పట్నం పోయి వస్తున్నక్క. అగో కాంతమ్మ ఏదో దిగులుగా కూర్చుంది.
పొలంలో మొక్కలు బాగా పెరుగుతలేవంట, అందుకే దిగులుగా కూర్చొని ఏడుస్తుంది.
అవుననే అంజమ్మ, మరి నువ్వు జీవన ఎరువులు వాడుతున్నావు కదని నీ పంట ఎట్లుంది?
గట్లనే ఉందక్క నాది కూడా.
అవును గాని పట్నం ఏం పనికి పోయి వస్తున్నావు?
కిస్మత్పూర్ కి పెళ్లికి పోయినక్క, అక్కడ 2 రోజులున్నా. పక్కన రాజేంద్రనగర్ లో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జీవన ఎరువుల విభాగం వారు నిర్వహించిన అవగాహన సదస్సుకి వెళ్ళొస్తున్నా.
అవునానే శాంత, ఏం చెప్పారే?
జీవన ఎరువుల గురించి చెప్పారు, అవి ఎన్ని రకాలు, ఎలా వాడాలని ఇంకా చాలా చెప్పారు.
ఏమేం చెప్పారే, కొంచెం మాకు కూడా చెప్పరాదు?
జీవన ఎరువులు 2 రకాలట, ఒకటి పొడి రూపంలో ఉంటాయట, ఇంకొకటి ద్రవ రూపంలో దొరుకుతాయట.
మనం పొడి రూపంలో ఉన్న జీవన ఎరువులను వాడుతున్నాం కదనే.
అవునే అంజమ్మ, మనం పొడి రూపంలో ఉన్న జీవన ఎరువులను వాడుతున్నాం, కానీ పొడి రూపం కంటే ద్రవ రూపానికి ఎక్కువ లాభాలు ఉన్నాయట.
అవునా, ఏమేం లాభాలున్నాయంటనే?
ఈ ద్రవరూప జీవన ఎరువులు తేలికగా ఉండి తక్కువ సమయంలో ఎక్కువ భూమికి ఉపయోగించవచ్చు. ఇవి తేలికగా పంట యొక్క వేర్ల చుట్టూ ఉన్న వాతావరణంలో ఈ జీవన ఎరువులు మంచిగా అభివృద్ధి చెంది పంటకు పోషకాలు అందిస్తాయట.
అవునా శాంతమ్మ, పొడి రూపంలో అయితే 6 నెలలు వాడుతున్నాం కదా, ఈ ద్రవరూప జీవన ఎరువులు ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంటాయి?
పొడి రూపం 6 నెలలు ఉంటాయి, కానీ ద్రవరూపం 1 సంవత్సరం వరకు వాడుకోవచ్చట.
మరి సంవత్సరం వరకు బాగానే పనిచేస్తుందానే.
ఈ ద్రవరూప జీవన ఎరువులలో బ్యాక్టీరియా ఎక్కువ సంఖ్యలో ఉంటాయట, కనుక బాగానే పనిచేస్తాయి.
ఇవన్నీ బాగానే చెప్పినావు గాని ఎలా వాడుకోవాలో కూడా చెప్పు.
ఈ ద్రవరూప జీవన ఎరువులు 4 పద్ధతుల్లో వాడుకోవచ్చు. అందులో 1 విత్తన శుద్ధి చేసుకోవచ్చు, రెండోది భూమిలో వేసే పద్ధతి, మూడు నారులో ముంచి నాటే పద్ధతి, నాలుగవది డ్రిప్ పద్ధతి.
ఏ పద్ధతి ఎలా వాడాలో నువ్వే చెప్పిగా.
విత్తన శుద్ధి పద్ధతికి అయితే 1 కిలో విత్తనానికి 5 నుండి 6 మిల్లీలీటర్ల జీవన ఎరువును, అందులో 10% చక్కెర లేదా బెల్లం చిక్కటి ద్రవణం కలిపి విత్తనానికి చుట్టుపక్కల సమానంగా పట్టించి 10 నిమిషాలు నీడలో ఆరబెట్టుకోవాలి. తర్వాత మనం పొలంలో నాటుకోవాలి.
అయినా విత్తన శుద్ధి అన్ని పంటలకు చేయలేం కదనే, నారు వేసి పండించే పంటలకు ఎలా వాడాలి? నేను కూరగాయలు కూడా వేస్తా కదనే, ఎట్లా వాడాలి?
మరి నేను వరి వేస్తా కదా, దానికి ఎట్లా వాడాలి?
ఏం బాధలేదు, అన్ని పంటలకు వాడుకోవచ్చు. నారు వేసే పంటలకి అయితే 1/2 లీటర్ ద్రవ రూప జీవన ఎరువును 10 లీటర్ నీటిలో కలిపి నారు మడిలో ఒక చిన్న కుంట చేసి అందులో పోయాలి. మనం పీకిన నారుని అందులో 10 నిమిషాలు ఉంచి తర్వాత నాటు వేసుకోవాలి.
ఇందాక డ్రిప్ పద్ధతి అని చెప్పినావు కదా, మాకు మామిడి తోట, బత్తాయి తోటలు ఉన్నాయి, ఎలా వాడుకోవాలో చెప్పు.
ఏం లేదు అంజమ్మ, డ్రిప్ లో అయితే 1/2 లీటర్ ద్రవ రూప జీవన ఎరువును డ్రిప్ ట్యాంకర్ లో వేస్తే నీటితో పాటు అవి కూడా మొక్కలకు అందుతుంది.
మరి భూమిలో వేసే పద్ధతి గురించి చెప్పు.
1/2 లీటర్ ద్రవ రూప జీవన ఎరువుని 10 లీటర్ నీటిలో కలిపి 200 కిలోల పశువుల ఎరువులో గాని లేదా వేరే సేంద్రీయ ఎరువుతో కలిపి విత్తనం నాటేటప్పుడు సాలల్లో వేసుకోవాలి.
ఎట్లాగూ ద్రవ రూపంలో ఉన్నాయి కదా, పిచికారీ చేసుకోవచ్చా?
చేసుకోవచ్చు అంజమ్మ. 1/2 లీటర్ ద్రవ రూప జీవన ఎరువుని 10 లీటర్ నీటిలో కలిపి కనీసం 3 సార్లు పిచికారీ చేసుకోవాలి. అంజమ్మ, నువ్వెలాగో పొడి రూప జీవన ఎరువులను వాడుతున్నావు కదా, మరి విత్తన శుద్ధి చేస్తున్నావా?
చేస్తలేనే.
మరి ఎలా వాడుతున్నావు?
నేను పశువుల ఎరువులను కలిపి నాటేటప్పుడు సాలలో వేస్తున్నా.
ఈసారి విత్తన శుద్ధి చెయ్యి, మంచి ఫలితం ఉంటదట. జీవన ఎరువులు వాడినా నీ కళ్ళకు ఫలితం ఏం కనబడట్లేదని బాధపడకు, ఇవి భూమికి మెల్లగా బలాన్నిస్తాయి.
శాంతమ్మ, ఎన్ని రకాల ద్రవ రూప జీవన ఎరువులు దొరుకుతాయి?
6 రకాలు దొరుకుతాయట. అందులో 1 అజటోబాక్టర్, ఇంకొకటి అజోస్పైరిల్లం, పొటాషియం విడుదల చేయు బాక్టీరియా, భాస్వరాన్ని కరిగించే బాక్టీరియా, భాస్వరాన్ని కరిగించే శీలీంద్రము, జింక్ కరిగించే బాక్టీరియా.
ఇన్ని రకాలు ఉన్నాయని చెప్పినావు కదా, ఏ పంటకి ఏమేం వాడాలో కూడా చెప్పు.
ఈ అజటోబాక్టర్ అనే బాక్టీరియా నత్రజని జీవన ఎరువుగా వాడుకోవచ్చు. ఈ బాక్టీరియా నత్రజని ఇవ్వడమే కాకుండా మొక్కకు కావాల్సిన హార్మోన్లను మరియు విటమిన్లను అందిస్తుంది. ఈ జీవన ఎరువును ఆకుకూరలకు, కూరగాయలకు మరియు పూల తోటలకు వాడుకుంటే మంచి ఫలితం వస్తుందట.
అవునా, నేను కూడా ఆకుకూరలు వేద్దామనుకుంటున్నా, నేను కూడా అది వాడతా.
అదేదో స్పైరిల్లా అని చెప్పినావు కదనే, అదేంటో కూడా చెప్పు కొంచెం.
స్పైరిల్లా కాదది, స్పైరిల్లం అంటారు దానిని. అది కూడా ఒక రకమైన బాక్టీరియానే. ఇది కూడా మొక్కలకి నత్రజని ఎక్కువ శాతం అందిస్తుంది.
ఈ స్పైరిల్లం ఏ పంటలకు వేసుకోవచ్చు?
అవునే కాంతమ్మ, నువ్వు ఇందాక వరి పంట వేస్తా అన్నావు కదా, ఇది వరి పంటకి మంచిగా పనిచేస్తదట. ఒక్కసారి వాడి.
ఒక వరి పంటకే వాడుకోవచ్చా, ఇంకేమైనా పంటలకి వాడుకోవచ్చా?
ఒక వరి పంటనే కాదే, ఇంకా వేరే పంటలకు కూడా వాడుకోవచ్చు. మిరప, మొక్కజొన్న, జొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు, అరటి, చాలా పంటలకి వాడుకోవచ్చు. ఈ అజోస్పైరిల్లం సేంద్రియ పదార్థం, తక్కువగా ఉన్న నీళ్లలో కూడా బాగా పనిచేస్తుందట.
అవును, కానీ నేనెంత డిఏపి వేసినా భాస్వర లోపం ఉందని సార్లు వాళ్ళకి చూపించినప్పుడు చెప్పారు. ఇందాక నువ్వు భాస్వరం కరిగించేవి ఏవో రెండు చెప్పినావు కదా, వాటి గురించి కూడా కొంచెం చెప్పవే.
అవునే కాంతమ్మ, భాస్వరం కరిగించే బాక్టీరియా మరియు భాస్వరం కరిగించే శీలీంద్రము రెండూ దొరుకుతాయి. ఈ ద్రవ రూప జీవన ఎరువులు మనం మొక్కలకు వేసినప్పుడు భూమిలో కరగకుండా గడ్డ కట్టుకుపోయిన భాస్వరాన్ని కరిగించి మొక్కలకు అందేలా చేస్తాయి. ఈ భాస్వరం కరిగించే బాక్టీరియా మరియు ఈ భాస్వరం కరిగించే శీలీంద్రము మన చౌడు భూమిలో కూడా వాడుకోవచ్చు.
బాగానే చెప్పావు గాని ఇవి ఏ పంటలకు వాడుకోవాలో చెప్పు.
భాస్వరం కరిగించే బాక్టీరియా మరియు భాస్వరం కరిగించే శీలీంద్రము ఆ పంట, ఈ పంట అని కాకుండా అన్ని పంటలకి వాడుకోవచ్చు. ఇవి మంచి ఫలితాన్ని ఇస్తాయి. అంతేకాదే అంజమ్మ, ఈ భాస్వరం కరిగించే బాక్టీరియా, ఈ భాస్వరం కలిగించే శీలీంద్రము మొక్కలకు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
మరి జింకు సంగతి ఏంటే?
అవునే కాంతమ్మ, బాగా గుర్తు చేసావు. మన నేలలో జింకు లోపం బాగా ఉందట, దాని గురించి కూడా చెప్పారు.
ఏం చెప్పారే, మాకు కూడా చెప్పు. వరి పంటంతా ఎర్రగా అవుతుంది.
దానికి కూడా జింకును కరిగించే బాక్టీరియా దొరుకుతుంది. ఈ జింకును కరిగించే బాక్టీరియా నేలలో ఉన్న జింకును కరిగించి మొక్కకు అందిస్తుంది. మొక్క దాన్ని తీసుకొని జింకు లోపం అనేది తగ్గుతుంది. ఇంకా పొటాషియం విడుదల చేయు బ్యాక్టీరియా కూడా దొరుకుతుంది. అది కూడా వీటిలాగానే పనిచేస్తుంది. ఇవన్నీ మొక్కలకు మంచిగా పనిచేస్తాయి.
ఇవన్నీ సూక్ష్మ జీవులు, కంటికి కనపడవు కదా, మరి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా?
అవును, మరి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ద్రవ రూప జీవన ఎరువులను ఎండకు తాకకుండా నీడ ప్రదేశంలో నిల్వ చేసుకోవాలి. మనం వేసిన పంటకి మనం వాడే జీవన ఎరువు పనిచేస్తుందా లేదా అని కూడా చూసుకోవాలి. ద్రవ రూప జీవన ఎరువు బాటిల్ పై ఉన్న గడువు తేదీ వరకే వాడుకోవాలి.
ఎలాగూ ద్రవ రూపంలోనే ఉన్నాయి కదా, మనం వాడే రసాయన ఎరువులతో కలిపి వాడుకోవచ్చా?
ఈ ద్రవ రూప జీవన ఎరువులని రసాయన ఎరువులతో కలిపి వాడకూడదు. కనీసం 2 రోజుల వ్యవధి అయినా పాటించాలి.
మరి డ్రిప్ లో రసాయన ఎరువులు కలుపుతాం కదా, ఏం కాదా మరి?
ఒకవేళ ముందు రసాయన ఎరువులను డ్రిప్ పద్ధతిలో వాడితే డ్రిప్ ట్యాంకర్ ని శుభ్రం చేసుకోవాలి, తర్వాతనే ద్రవ రూప జీవన ఎరువులను వాడుకోవాలి.
ఇదంతా బాగానే చెప్పినావు గాని ఇవి ఎక్కడ దొరుకుతాయి కూడా నువ్వే చెప్పు.
రాజేంద్ర నగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జీవన ఎరువుల విభాగం వారి దగ్గర దొరుకుతాయి.
పొడి రూపం కంటే ద్రవ రూప జీవన ఎరువులకు ఎక్కువ లాభం ఉన్నాయని చెప్పినావు కదా, వాటి రేటు కూడా ఎక్కువనే ఉంటది కావచ్చుగా.
అదేం లేదు కాంతమ్మ, 1/2 లీటర్ జీవన ఎరువు 150 రూపాయలకు దొరుకుతుంది. ఈ ఒక్క 1/2 లీటర్ ఎకరానికి వాడుకోవచ్చు. ఎలాగూ ద్రవ రూప జీవన ఎరువులకు ఎక్కువ శాతం సూక్ష్మ జీవులు ఉంటాయి కాబట్టి మంచి ఫలితం ఉంటుంది.
నేను ఎట్లాగూ పొడి రూపం వాడుతున్నా కదా, ఈసారి ద్రవ రూపం వాడుతా, ఫలితం ఎలా ఉంటుందో చూస్తా.
మీరు చెప్పింది విన్నాక నా బాధ కూడా కొంచెం తగ్గింది. నేను కూడా వాడతా. ఈసారి మీరు విశ్వవిద్యాలయానికి వెళ్తే మాకు కూడా చెప్పు, మేము కూడా వచ్చి తీసుకుంటాం.
హా చెప్తా, తప్పకుండా చెప్తా, మిమ్మల్ని కూడా తీసుకెళ్తా. మనం వెళ్లి ఈ ద్రవ రూప జీవన ఎరువులని తెచ్చుకుందాం.
హా సరే, ఈ సంవత్సరం నుండి మనం ఈ ఎరువులను వాడి పంట ఎదుగుదల మరియు దిగుబడులు పెంచుకుందాం.
ధన్యవాదములు శాంతమ్మ, చాలా బాగా చెప్పావు మాకు. విన్నారుగా రైతన్నలు మా ఈ సంభాషణ ద్రవ రూప ఎరువులు మరియు వాటిలో రకాలు, వాడే పద్ధతుల గురించి తెలియజేశాం. మా ఈ సంభాషణ మీలో ఉన్న చిన్న చిన్న సందేహాలను తీర్చింది అని అనుకుంటున్నాం. మా ఈ చిన్ని ప్రయత్నాన్ని మీరు ఎంతో ఓపికగా విన్నారుగా, విన్నందుకు ధన్యవాదములు.
మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ ఎస్ త్రివేణి, ఫోన్ నంబర్ 7032924539, జీవన ఎరువుల ఉత్పత్తి కేంద్రం, వ్యవసాయ కళాశాల, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్ర నగర్, హైదరాబాద్.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేలుక బుర్లు.
ఈ వారం చేను కబుర్లలో చలన సమస్యలకు శిశువునకు ప్రారంభిక చికిత్సా విధానాల గురించి తెలుసుకుందాం. ఈ వివరాలు జాతీయ మానసిక వికలాంగుల సంస్థ వారిచే సిఫార్సు చేయబడినవి. ముందుగా తల నిలపడం, బిగదీసుకుపోయిన శిశువు, సహజమైన శిశువు యొక్క తల నిలపడం. శిశువు సహజంగా శిరస్సు స్వాధీనత చేసుకున్నచో తలను నిటారుగా నిలుపును. తలను అటు ఇటు మరియు పైకి క్రిందికి తిప్పగలుగును. అసహజమైన రీతిలో ఉన్నా లేదా తలను నిలుపుటలో ఆలస్యం జరిగినా నిపుణులను సంప్రదించండి. అసాధారణమైన స్థితి, శిశువు తల ప్రధానముగా ఒక పక్కకు తిరిగి ఉండును. ముఖము తిరిగిన వైపు గల చేయి కాలు తిన్నగా సరళ రేఖలో ఉండును. ఎదుటివైపు గల చేయి పిడికిలి బిగించి ఉండును, కాలు వంగి ఉండును మరియు శరీరమునకు దగ్గరగా ఉండును. శిశువు తలను నిటారుగా నిలుపుట కష్టమగును. శిశువుకు తల త్రిప్పుట కష్టమగును. తల భుజములు వెనుకకు వంగి వెనుక భాగము ధనురాకారముగా వంగును. సరిచేయుట, సంరక్షకుడు తుంటిని మోకాళ్లను వంచి వీపునకు ఆధారమిచ్చి కూర్చోనవలెను. శిశువును సంరక్షకుని ఒడిలో కూర్చోపెట్టవలెను. శిశువు సంరక్షకునికి అభిముఖముగా ఉండును. శిశువు కాళ్ళు సంరక్షకుని ఛాతిపై నిటారుగా ఉంచవలెను. శిశువు వీపుకి సంరక్షకుని కాళ్ళు ఆధారముగా నుండును. శిశువును ఊయలలేక చిక్కపు ఊయలలో పరుండబెట్టవలెను. శిశువు ఆ ఊయలలో నిద్రపోవును లేక ఆడుకొనును. శిశువు తల ఎత్తుగా ముందుకు వంచి ఉంచవలెను. శిశువు తల వెనుకకు వంగిపోకుండా ఉండగలదు. వెనుక భాగం ముందుకు వంగి
ధనురాకారంగా వెనుకకు వంగకుండుటకు తోడ్పడును. అసాధారణమైన స్థితి. శిశువు ఈ విధంగా ఉన్నప్పుడు ఎత్తుకొనకూడదు. శిశువు తల వెనుకకు పడి దేహం ధనురాకారంగా వెనుకకు వంగి ఉన్నప్పుడు, తుంటి మోకాలు సాగి ఉన్నప్పుడు. సరిచేయుట. శిశువును ఎత్తుకొని విధానము. శిశువు ముఖము ముందుకు ఉంచి ఛాతికి సంరక్షకుని చేయి ఆధారమగునట్లు ఉంచవలెను. శిశువు వీపు నితారుగా ఉంచి సంరక్షకుని ఛాతి ఆధారంగా ఉండవలెను. శిశువు తుంటి మూకాళ్లు వంచి తొడలు అడుగు భాగమున సంరక్షకుని చేయి ఆధారముగా పట్టుకునవలెను. అసాధారణమైన స్థితి. శిశువు పడుకున్నప్పుడు వీపు భాగము ధనురాకారంగా వంగి చేతులు చాచి ఉండును. శిశువు పక్కకు తిరుగుట కష్టముగా ఉండును. సరిచేయుట. సంరక్షకుడు కాళ్లు చాచుకొని కూర్చునవలెను. శిశువుని సంరక్షకుడు తన అభిముఖముగా తన కాళ్లపై పరుండబెట్టవలెను. శిశువు తలకు సంరక్షకుని పాదములు ఆధారముగా నుండవలెను. శిశువు కాళ్లు మోకాళ్ల వద్ద వంగి ఉండవలెను. శిశువు తలకు దిండు ఆధారంగా పెట్టి పరుండబెట్టవలెను. శిశువు తుంట్లు మోకాళ్ల క్రింద దిండును ఆధారంగా ఉంచవలెను. గాలి కొట్టిన రబ్బరు తిత్తిపై పరుండబెట్టవలెను. శిశువు తల మెడ వంగి ఉండును. కాళ్లు తుంట్లు మోకాళ్ల వద్ద వంగి ఉండవలెను. ప్రేరేపణ కొరకు చేయవలసిన ప్రక్రియలు. దృష్టి సంబంధమైనవి. శిశువు తలపైకి ఎత్తి తల్లి ముఖాన్ని గాని కాంతివంతమైన రంగుల బొమ్మలు గాని చూసేందుకు ప్రేరేపించండి. శిశువు తలను పైకి ఎత్తి పైన ఉంచిన అద్దంలో తనను చూచుకొనున్నట్లు ప్రేరేపించండి. ఈ విధముగా శిశువు తన ముందుగల వ్యక్తులను గాని ముఖములను గాని చూడగలుగును. వస్తువులు గాని బొమ్మలు గాని ఒకవైపు నుండి రెండవ వైపు మార్పిడిని గమనించును. తన ప్రతిబింబమును అద్దంలో చూచుకొనును. శ్రవణ సంబంధమైనవి. వినుటను ప్రేరేపించుటకు వీలైనంత సమయము శిశువుతో మాట్లాడుట లేక పాటలను వినిపించుట చేయవలెను. దీని కొరకు సంగీతము వినిపించు లేదా శబ్దము చేయు బొమ్మలు అలారం గడియారములు వాడవచ్చును. వీటి వలన శిశువు ధ్వనివైపు తిరుగుట, ధ్వనిలో ఉనికిని గుర్తించుట, పిలిచినప్పుడు గుర్తించుట, తలను కదుపుటకు సహకరించును. స్పర్శ సంబంధమైనవి. శిశువుని తల్లి ముఖమును ముట్టుకొనుటకు మెడపై చెక్కిలిగింత పెట్టి ప్రేరేపించవలెను. మెడ వెనుక రుద్దుట వలన శిశువు తన తల ఎత్తుటకు సహాయపడును. తరువాతది దొర్లుట. సహజమైన శిశువు దొర్లుట. సహజమైన శిశువు వెనుక నుండి ముందుకు పొట్టపైకి దొర్లును. తుంట్లు భుజముల మధ్య మెలితిప్పుతూ దొర్లును. ముందు తల త్రిప్పుతూ తర్వాత భుజములు పొట్ట తుంట్లు మరియు కాళ్ళు కదల్చుట జరుగును. ఈ విషయంలో ఆలస్యం జరిగినా లేదా ఏదైనా అసహజముగా అనిపించినా నిపుణులను సంప్రదించవలెను. అసాధారణ స్థితి. శిశువు కాళ్లు చాచి ఉండును. మోకాళ్లు తగులుతుండును. తుంట్లు కొంచెము వంగి ఉండును. శిశువు దొర్లినప్పుడు భుజములు దేహము దొర్లదు, బిగదీసుకున్నట్లు దొర్లును. సరిచేయు విధానము. శిశువును ఎడమవైపు దొర్లించుట. సంరక్షకుడు శిశువు కుడికాలును వంచి ఎడమకాలుని చాచిపెట్టి రెండు కాళ్లను పట్టుకొనవలెను. రెండు కాళ్లు పట్టుకొని శిశువునకు ఎడమవైపు సగం త్రిప్పవలెను. శిశువు ఒక ప్రక్కగా పడుకొని ఉండును. ఒక పక్కగా పడుకున్న స్థితి నుంచి పొట్టపై పడుకొనున్నట్లు త్రిప్పవలెను. ముందు చెప్పిన విధముగానే వ్యతిరేక దిశలలో కుడివైపు దొర్లుటకు ప్రయత్నం చేయవలెను. అసాధారణ స్థితి. శిశువు కాళ్లు చాచి ఉండును. మోకాళ్లు తగులుతుండును. తుంట్లు కొంచెము వంగి ఉండును. శిశువు దొర్లినప్పుడు భుజములు దేహము దొర్లదు, బిగదీసుకున్నట్లు దొర్లును. సరిచేయు విధానము. శిశువును వీపుకు ఆధారము కల్పించి ఒక పక్కకు తిప్పి పడుకునబెట్టవలెను. కాళ్లను విడిగా ఉంచి వాటి మధ్య గుండ్రని దిండు ఉంచవలెను. శిశువు ప్రేరణకు చేయవలసిన ప్రక్రియలు. దృష్టి సంబంధమైనవి. కాంతివంతమైన రంగులు గల లేక నలుపు మరియు తెలుపు పూసల దండను శిశువు పడుకున్న లేక తిరుగువైపు గల మణికట్టుకు కట్టి రెండవ ఛాతిలో పూసలను అందుకొనున్నట్లు ప్రోత్సహించి దొర్లుటకు సహకరించవలెను. శ్రవణ సంబంధమైనవి. శిశువు పక్కగా ఒక పల్లెము ఉంచుము. శిశువు ఒక ప్రక్కగా పడుకొని ఉండగా ఖాళీ ఉన్న చేతికి స్పూన్ ఇచ్చి ఈ స్పూనుతో పల్లెమును కొట్టునట్లు చేయవలెను. ఈ విధముగా చేయుట వలన శిశువు దొర్లుటకు సహకరించవచ్చును. స్పర్శ సంబంధమైనవి. ఒక టెడ్డీబేర్ను గాని మెత్తని బొమ్మను గాని నేలపై ఉంచి శిశువును దానిని ఖాళీ చేతితో పట్టుకునున్నట్లు ప్రోత్సహించవలెను. అటులనే ఒక బంతిని వివిధ మార్గములలో ఉంచి శిశువును దానిని అందుకొనున్నట్లు ప్రయత్నించవలెను. ఇట్లు చేయుట వలన శిశువు దొల్లుటకు సహాయమగును. తరువాత ప్రాకుట. సహజమైన శిశువు ప్రాకుట. ఒకదాని తరువాత ఇంకొక అవయవముల కదలిక. శరీరమును సరియగునంత వరకు కుచించుట, సాగతీయుట. తల శరీరముతో ఒకే వరుసలో ఉంచుట. అసహజమైన రీతిలో ఉన్నా లేదా ప్రాకుటలో ఆలస్యం జరిగినా నిపుణులను సంప్రదించండి. అసాధారణమైన స్థితి. శిశువు మోచేతులు మోకాళ్లపై ప్రాకును. అచాతుర్యమైన చేతులు కాళ్ళు శరీరమునకు దగ్గరగా ఉంచి ప్రాకుట. సామర్థ్యము లేని శరీర భాగములు ఒకదాని తరువాత ఇంకొకటి కదల్చుట. శిశువు తల క్రిందకు అంచుట. బరువు మార్పిడి లేకపోవుట. సరిచేయు విధానము. శిశువును ప్రాకుస్థితిలో ఉంచుట. శిశువు శరీరమును సంరక్షకుని తొడపై ఆధారము కల్పించుట. శిశువును తన బరువును చేతులపై మోకాళ్లపై తీసుకొనున్నట్లు చేయుట. తుంట్ల వద్ద ఆధారము కల్పించుట. శరీర బరువును ముందు వెనుకలకు ప్రక్కలకు మార్పిడి చేయుట. శిశువుకు బరువును మార్చుచు ముందుకు ప్రాకుటకు ప్రోత్సహించుట. తరువాత శిశువు ఒకటి తర్వాత ఒకటి బరువును మార్చుచు ముందుకు కదలగలగవలెను. అసాధారణమైన స్థితి. శిశువు తన రెండు కాళ్లను జత చేసి ఒకేసారి కదల్చుచు ప్రాకును. ఈ విధమైన కదలికలు అవయవములు బిరుసుగా ఉండు శిశువులలో ఎక్కువగా కనిపించును. సరిచేయు విధానము. శిశువునకు ప్రాకు స్థితిలో ఉంచాలి. కాళ్లను మోకాళ్లకు కొంచెం క్రిందుగా పట్టుకోవలెను. శిశువు ముందుకు కదులునప్పుడు ఒక కాలు తర్వాత ఒకటి కదులునట్లు ప్రోత్సహించాలి. శిశువు ప్రేరణకు చేయవలసిన ప్రక్రియలు దృష్టి సంబంధమైనవి. శిశువునకు కొంచెం దూరంలో ఒక కాంతివంతమైన రంగు బొమ్మను ఉంచాలి. శిశువును ఆ బొమ్మను పాకి అందుకొనుటకు ప్రోత్సహించాలి. శ్రవణ సంబంధమైనవి. శిశువునకు సుమారుగా ఒక అడుగు దూరంలో ఒక గంటను కట్టి గంటను కొట్టుచు శిశువును ప్రాకుతూ ఆ గంటను చేరుటకు ప్రోత్సహించాలి. స్పర్శ సంబంధమైనవి. వేర్వేరు అల్లికలు కలిగిన నార పట్టు నేత పట్టీలతో ఒక ప్రక్కను ఏర్పాటు చేయవలెను. శిశువును ఆ ప్రక్కపై పాకునట్లు చేయవలెను. ఈ విధముగా పాకినప్పుడు శిశువు ఆ ప్రక్కపై గల వేర్వేరు పదార్థముల యొక్క స్పర్శ సంబంధిత ప్రేరణ కలుగును. మెత్తని సున్నితమైన పదార్థములు ఉద్రేకులైన శిశువులకు మరియు బిరుసు పదార్థములు తూలునట్లు ఉండే స్వభావము గల శిశువులకు ఉపయోగించవలెను. విన్నారు కదా శ్రోతలు, చలన సమస్యలకు శిశువునకు ప్రారంభిక చికిత్సా విధానాలు. వచ్చే వారం మరొక అంశంతో మళ్లీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.
ఆరోగ్య రుచులకు స్వాగతం. ఈ వారం మన ఆరోగ్య రుచులలో చిల్లీ పన్నీర్ తయారీ విధానం తెలుసుకుందామా? శ్రోతలు పెన్ను పుస్తకంతో సిద్ధంగా ఉంటే చిల్లీ పన్నీర్ తయారీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో ఒకసారి వినేద్దాం. చిల్లీ పన్నీర్ తయారీకి కావలసిన పదార్థాలు: పన్నీర్ 200 గ్రాములు, వేయించిన జీడిపప్పు 2 చెంచాలు, కొత్తిమీర తరుగు 1 చెంచా, సన్నగా తరిగిన పచ్చిమిర్చి 1 చెంచా, మొక్కజొన్న పిండి 50 గ్రాములు, మైదా 3 చెంచాలు, ఉప్పు 1/2 చెంచా, కారం 1/2 చెంచా, అజినామోటో 1/2 చెంచా, టొమాటో సాస్ 3 చెంచాలు, తరిగిన ఉల్లిపాయలు 1/2 కప్పు, నీరు సరిపడినంత, నూనె వేయించడానికి తగినంత. అందరూ రాసుకుంటున్నారు కదా? మీ అందరి కోసం కావలసిన పదార్థాలు మరోసారి: పన్నీర్ 200 గ్రాములు, వేయించిన జీడిపప్పు 2 చెంచాలు, కొత్తిమీర తరుగు 1 చెంచా, సన్నగా తరిగిన పచ్చిమిర్చి 1 చెంచా, మొక్కజొన్న పిండి 50 గ్రాములు, మైదా 3 చెంచాలు, ఉప్పు 1/2 చెంచా, కారం 1/2 చెంచా, అజినామోటో 1/2 చెంచా, టొమాటో సాస్ 3 చెంచాలు, తరిగిన ఉల్లిపాయలు 1/2 కప్పు, నీరు సరిపడినంత, నూనె వేయించడానికి తగినంత. ఇక మనం తయారీ విధానం వినేద్దాం. ముందుగా పన్నీర్ ను కడిగి చెదరపు ముక్కల్లా తరిగి పెట్టుకోవాలి. పాత్రలో మొక్కజొన్న పిండి, మైదా, ఉప్పు, కారం, అజినామోటో వేసి నీటితో కాస్త చిక్కగా బజ్జీ పిండిలా కలిపి 5 నిమిషాలు నాననివ్వాలి. బజ్జీ పిండిలో పన్నీర్ ముక్కను ఒక్కోటి చెప్పున ముంచి కాగిన నూనెలో బంగారు వర్ణంలోనికి వచ్చేదాకా వేయించాలి. పూర్తిగా వేగిన తర్వాత ఒక పల్లెంలోకి తీసుకోవాలి. బాణల్లో 2 చెంచాల నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, చిటికెడు ఉప్పు వేసి సన్నని మంటపై వేయించాలి. తర్వాత టొమాటో సాస్, 2 చెంచాల నీళ్లు, మరి కాస్త ఉప్పు కలపాలి. 2 నిమిషాలయ్యాక వేయించి పక్కన పెట్టుకున్న పన్నీర్ ని చేర్చి వేయించాలి. మరో 2 నిమిషాలయ్యాక పొయ్యి కట్టేసి పళ్ళెంలోకి మార్చుకోవాలి. వేయించిన జీడిపప్పు, కొత్తిమీర తురుముతో అలంకరిస్తే నోరు రించే చిల్లీ పన్నీర్ సిద్ధమైపోయినట్టే. రోటీతో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, చకచకా చేసేసుకుంటారు కదా. మీ అందరి కోసం తయారీ విధానం మరోసారి. ముందుగా పన్నీర్ ను కడిగి చెదరపు ముక్కల్లా తరిగి పెట్టుకోవాలి. పాత్రలో మొక్కజొన్న పిండి, మైదా, ఉప్పు, కారం, అజినామోటో వేసి నీటితో కాస్త చిక్కగా బజ్జీ పిండిలా కలిపి 5 నిమిషాలు నాననివ్వాలి. బజ్జీ పిండిలో పన్నీర్ ముక్కను ఒక్కోటి చెప్పున ముంచి కాగిన నూనెలో బంగారు వర్ణంలోనికి వచ్చేదాకా వేయించాలి. పూర్తిగా వేగిన తర్వాత ఒక పళ్ళెంలోకి తీసుకోవాలి. బాణల్లో 2 చెంచాల నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, చిటికెడు ఉప్పు వేసి సన్నని మంటపై వేయించాలి. తర్వాత టొమాటో సాస్, 2 చెంచాల నీళ్లు, మరి కాస్త ఉప్పు కలపాలి. 2 నిమిషాలయ్యాక వేయించి పక్కన పెట్టుకున్న పన్నీర్ ని చేర్చి వేయించాలి. మరో 2 నిమిషాలయ్యాక పొయ్యి కట్టేసి పళ్ళెంలోకి మార్చుకోవాలి. వేయించిన జీడిపప్పు, కొత్తిమీర తురుముతో అలంకరిస్తే నోరు రించే చిల్లీ పన్నీర్ సిద్ధమైపోయినట్టే. ఇక మనం దీనిలోని పోషక విలువలు, ఆరోగ్య లాభాలేంటో ఒకసారి వినేద్దాం. పోషక విలువలు: ప్రోటీన్లు అధికంగా లభిస్తాయి, మెగ్నీషియం, పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఆరోగ్య లాభాలు: మధుమేహులకు మంచి ఆహారం, బరువు తగ్గుదలలో సహాయపడుతుంది, ఎముకలను ఆరోగ్యంగా పటిష్టంగా ఉంచుతుంది. విన్నారు కదా చిల్లీ పన్నీర్లోని ఆరోగ్య లాభాలు, పోషక విలువలు. వచ్చే వారం మరో వంటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, ధన్యవాదములు.
విజ్ఞానగణికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న: జీవన ఎరువులు ఎన్ని రకాలలో మనకు లభిస్తాయి? ఆప్షన్ ఏ 4 రకాలు, ఆప్షన్ బి 7 రకాలు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి 7 రకాలు. గత వారం రెండవ ప్రశ్న: నత్రజనిని అందించే జీవన ఎరువులు ఏమిటి? ఏ రైజోబియం, బి బవేరియా. ఈ ప్రశ్నకు సరైన సమాధానం రైజోబియం. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు వి నాగేశ్వరరావు నర్సాపురం, డాక్టర్ రామ్మూర్తి హైదరాబాద్. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపినవారు జ్యోత్స్నారావు ప్రగతినగర్. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపినవారు ఎవరూ లేరు. వీరందరికీ మా చేనుకబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞానగనిలో మీరందరూ ఎదురుచూసే ప్రశ్నలు ఏంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న: ద్రవరూప జీవన ఎరువులు ఎంతకాలం నిల్వ ఉంటాయి? ఆప్షన్ ఏ 6 నెలలు, ఆప్షన్ బి 12 నెలలు. ప్రశ్న మరొకసారి: ద్రవరూప జీవన ఎరువులు ఎంతకాలం నిల్వ ఉంటాయి? ఆప్షన్ ఏ 6 నెలలు, ఆప్షన్ బి 12 నెలలు. ఈ వారం రెండవ ప్రశ్న: ద్రవరూప జీవన ఎరువులను ఎకరాకు ఎంత మోతాదులో వాడుకోవాలి? ఆప్షన్ ఏ 1/2 లీటర్, ఆప్షన్ బి 1 లీటర్. ప్రశ్న మరొకసారి: ద్రవరూప జీవన ఎరువులను ఎకరాకు ఎంత మోతాదులో వాడుకోవాలి? ఆప్షన్ ఏ 1/2 లీటర్, ఆప్షన్ బి 1 లీటర్. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1 ఏ అని, బి అయితే 1 బి అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2 ఏ అని, బి అయితే 2 బి అని మీ పేరు ఊరు టైప్ చేసి 9550704672 నెంబర్ మరొకసారి 9550704672కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదాలు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.